సంకల్పం కలిగింది ఎక్కడో విశ్వచేతన యొక్క అంతరాళాలలో. ఈ సీక్రెట్ డాక్ట్రిన్ మనం నేర్చుకోదలుచుకున్నప్పుడు కొన్ని విషయాలు మళ్ళా కాస్త మనం సింహావలోకనం చేసుకుని ఇవాళ నుంచే కాస్త గంభీరంగా కాస్త సీరియస్గా ఒక విద్యార్థి యొక్క మనస్తత్వంతో సీక్రెట్ డాక్ట్రిన్ దగ్గరికి ఎంటర్ అవుదాం. విద్యార్థి యొక్క మనస్తత్వము అంటే వినుతుంది, ఇదివరకు మనకి తెలిసిన దానితో పోల్చి చూసుకోకుండా మొత్తము ముందు సమగ్రంగా విని దాని తర్వాత దాని గురించి ఒక అవగాహన ఏర్పరచుకోవడం, ముఖ్యంగా అది మనకి కావాల్సింది ఇప్పుడు. రెండోది ఏంటి అంటే 1875 సంవత్సరం పృథ్వీ మీదే ఒక చాలా గొప్ప సంవత్సరం అనుకోవచ్చు. రెండు ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ అయ్యాయి, ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్. ఒకటి భారతదేశంలో స్టార్ట్ అయింది, ఇంకోటి అమెరికాలో స్టార్ట్ అయింది. అమెరికాలో స్టార్ట్ అయిన దాని యొక్క పేరు థియోసాఫికల్ సొసైటీ, ఇండియాలో స్టార్ట్ అయిన దాని యొక్క పేరు బ్రహ్మ సమాజము. దాన్నే మళ్ళా తర్వాత ఆర్య సమాజంగా మారింది. అంటే బ్రహ్మ సమాజమే ఆర్య సమాజం అన్న ఉద్దేశం కాదు. అది దయానంద సరస్వతి మేడం బ్లావెట్స్కి, వాళ్ళిద్దరూ ఒకసారి బాంబేలో కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరు మాటల యొక్క సారాంశము సీక్రెట్ డాక్ట్రిన్లో ఎలా చెప్పబడిందో కాస్త జాగ్రత్తగా మనం చూద్దాం. ఏంటిటా జరిగింది సందర్భం, ఇది ఒక ఉత్తరం. కొంతమంది ఆస్ట్రేలియాలో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు భారతదేశంలో సీక్రెట్ డాక్ట్రిన్ అనేటటువంటి పుస్తకం యొక్క పబ్లికేషన్ కూడదు, అటువంటి రహస్యమైనటువంటి విషయాలు సమాజానికి చెప్పకూడదు, ఒక పుస్తక రూపంలో ప్రచురింపబడకూడదు, అది శృతి మాత్రంగానే రావాల్సింది తప్ప, గురుముఖత శిష్యులు నేర్చుకోవాల్సిందే తప్ప, దాన్ని ఒక పుస్తక రూపంలో మీరు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అని మేము తెలుసుకున్నాము. అందువల్ల ఈ సీక్రెట్ డాక్ట్రిన్ ప్రింట్ చేయటానికి ఎడిటింగ్ బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తికి భారతదేశంలోనే కొన్ని హిండ్రెన్సెస్ వచ్చాయి. దానికి జవాబుగా అలా ఆగకుండా ఈ పుస్తకం ప్రింట్ అయి తీరాలి అని విదేశాల నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఇంక్లూడింగ్ మ్యాక్స్ ముల్లర్ ఉత్తరాలు రాశారు. వాళ్ళ సంతకాలతో ఉన్నటువంటి ఉత్తరం యొక్క రెండు పారాగ్రాఫ్స్ మీకు చదివి వినిపిస్తున్నాను. ఫర్దర్ వీ హెజన్ టు అస్యూర్ యూ దట్ ఇట్ మేక్స్ బట్ స్మాల్ డిఫరెన్స్ ఇఫ్ ఎనీ వాట్ ఎవర్ హియర్ ఇన్ ద వాస్ట్ పాపులర్ వెస్ట్ వాట్ ఎనీ వన్ ఆర్ మెనీ పండిట్స్ ఇన్ ఇండియా సే ఆర్ థ్రెటన్ టు సే అబౌట్ ద సీక్రెట్ డాక్ట్రిన్ సిన్స్ వీ బిలీవ్ దట్ ఆల్దో ఏ గ్రేట్ ఇన్హెరిటెన్స్ హెస్ బిన్ ప్లేస్డ్ బిఫోర్ ద ఈస్ట్ ఇండియన్స్ బై దర్ యాన్సెస్టర్స్ దే హ్యావ్ నాట్ సీజ్డ్ ఇట్. మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఇది. 1875లో థియోసాఫికల్ సొసైటీ స్టార్ట్ అయ్యాక 1888లో సీక్రెట్ డాక్ట్రిన్ అనేటటువంటి పుస్తకం పబ్లిష్ అవుతున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది పండితులు ఇటువంటి పుస్తకం ప్రచురింపబడకూడదు అని అన్నప్పుడు వాళ్ళు వాడిన మాటలు చూడండి, నిజమే, ఈ విద్య, ఈ గుప్త విద్య, ఈ బ్రహ్మ విద్య ఏదైనా అనండి, దీన్ని ఈ విద్య నిజంగా వాళ్ళదే, కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవటం లేదు. వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు దాన్ని మీరు మాకు తెలుపుతానన్నప్పుడు దానికి అడ్డు తగ్గడం భావ్యం కాదు. ఈ మానసిక స్థితి మనకి ముందు కావాలి. ఏ మానసిక స్థితి? యుగ యుగాలుగా ఏ రహస్యమైనటువంటి శక్తి ఈ జగత్తునంతని ప్రేరేపణ చేస్తుందో అది ఈనాడు జడ జగత్తులో భౌతిక విజ్ఞానంగా రూపొందింది, అదే శక్తి. కానీ భౌతిక విజ్ఞానంగా రూపొందినటువంటి శక్తిని మనం కాస్త అవగాహన చేసుకుంటే ఆ శక్తి యొక్క ప్రభావము ఈనాడు పరమాణువుగా చూస్తున్నాం, పరమాణు శక్తిగా. కానీ ఈ పరమాణు శక్తిని ప్రేరేపించిన శక్తి దగ్గరికి మీరు వెళ్ళదలుచుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత అణుకోగా ఆ శక్తి దగ్గరికి మీకు వెళ్ళాలో ఆ భావన ఈ ఉత్తరంలో వాళ్ళు తెలియజేశారు. ఆ భావన కాకుండా మాకు దాని గురించి తెలుసుకోవాల్సిన పని లేదు, అది మాది కనుక మేము ప్రాణం వేసేస్తాం, దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వను అని అంటే, ఐన్స్టీన్ దగ్గరికి కొంతమంది శాస్త్రజ్ఞులు వెళ్ళి మీరు చాలా గొప్పవారండి, ఇంత అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని, థియరీ ఆఫ్ రిలేటివిటీని మాకు ప్రతిపాదించారు ఇచ్చారు అంటే నా గొప్ప ఏం లేదు. ఇది ప్రపంచంలో ఆయన బతికున్నప్పుడు ఐన్స్టీన్ చెప్పిన మాటలు. నేను కాకపోతే ఇంకో 12 వ్యక్తులు దాన్ని పట్టుకుని ఉండేవారు, కానీ నేను దాన్ని ముందు పట్టుకున్నాను అంతే, అంతకంటే ఇంకేం లేదు, ఇట్ ఈజ్ ఇన్ ది టైమ్ అన్నాడు. అలాగా ఈ 1995 నుంచి 2000 మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆవిర్భావం, రకరకాలుగా దాన్ని వర్ణించారు వాళ్ళు, కానీ సీక్రెట్ డాక్టర్లో దాన్ని గుప్త విద్యగా చెప్తుంది ఆవిడ. ఆ పేరుని మనం ఇక్కడ ఉపయోగిద్దాం. ఈ గుప్త విద్య యొక్క ప్రాకాఠ్యం ఈ 5 జరగాలి. ఈ 5 ఈ గుప్త విద్య యొక్క ప్రాకాఠ్యం జరగాలి అంటే దానికి తగిన వాతావరణం ఏర్పడి ఉండాలి. ముందు ప్రకృతిలో దానికి తగిన వాతావరణం ఏర్పడి ఉన్నప్పుడు ఎవరి ద్వారా గుప్త విద్య కిందకి దిగుతుంది, ఎవరి ద్వారా ఈ ఆధ్యాత్మిక శక్తి యొక్క సమగ్రమైనటువంటి స్వరూపము మనుషులందరి చేత దాన్ని ఉపయోగించుకునేటట్టు చేయించగలిగేటటువంటి సామర్థ్యము ఎవరి ద్వారా వస్తుందో మనకు తెలియదు, కానీ దానికి తగిన వాతావరణం ఎలా వస్తుందంటే ఈ డిస్కషన్స్ వల్ల వస్తుంది. ఈ డిస్కషన్స్ మనం ఎప్పుడైతే ఆ మూడ్లో చేసుకుంటాము, ఒక అవతరణ యొక్క మూడ్లో, ఒక డిసెంట్ జరుగుతుంది, ఒక అవతరణ రాబోతుంది అనేటటువంటి మానసిక స్థితిలో ఉండి ఈ క్లాసులు అటెండ్ అవ్వండి మీరు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్తుంది అంటే గ్లావెట్స్కి ఈ సీక్రెట్ డాక్టర్ ఈ పుస్తకంలోనే ఉందేమో అని మీరు అపోహపడుతున్నారు. సీక్రెట్ డాక్టర్ పుస్తకంలో లేదు, అసలైన నిజమైన సీక్రెట్ అది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనం సీక్రెట్ డాక్టర్ చదువుతున్నాం కనుక ఈ సీక్రెట్ డాక్టర్ పుస్తకం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి మన ఇళ్లలో పెట్టేసుకుంటే సీక్రెట్ డాక్టర్ మనకు వచ్చేస్తుందేమో అనుకుంటే రాదు. సైన్స్ పుస్తకాలలో లేదు. సైన్స్ ఏం చెప్తుంది, విజ్ఞానం బాహ్య జగత్తులో ఉన్నటువంటి ప్రాకృతిక నియమాలను మనం ఎలా ఉపయోగించుకుంటాం, ఆ ప్రాకృతిక నియమాన్ని మనం ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం, మొట్టమొదట ల్యాబొరేటరీలో ఉపయోగించుకుంటాం, మనం ఒక ప్రయోగశాలలో ఉపయోగించుకుంటాం. ప్రయోగశాలలో అనేక ప్రయోగాలు మనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ విధమైనటువంటి కర్మకాండ కనుక మనం చేస్తే దాన్ని మనం ఎక్స్పెరిమెంట్స్ అంటాం, ఆధ్యాత్మిక భాషలో కర్మకాండ అంటాం. ఒక విశిష్టమైనటువంటి కర్మకాండ కనుక మనం చేస్తే దానికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో దాన్ని నియమము అంటాం. అలాగే ఆధ్యాత్మిక దేవతలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఎక్కడుంటాయి, పుస్తకాల్లో లేవు. ప్రయోగశాలలో కనుక ఆ నియమాన్ని మీరు ఉపయోగిస్తే, ప్రయోగశాలలో ఆ ఫలితాన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే, దాన్ని అనేక సార్లు అదే ఫలితాన్ని కనుక మనం పొందగలిగితే ప్రపంచానికి అందజేయవచ్చు. ఇంకేత మనం సీక్రెట్ డాక్టర్ జరుగుతున్నప్పుడు మనకి మొట్టమొదట ఒక ప్రయోగశాల కావాలి. వి నీడ్ ఎ ల్యాబొరేటరీ. ఒక ప్రయోగశాల లేకుండా నిరూపణ అనేది జరగలేదు. ఒక సిద్ధాంతం చెప్తాం మనం, ఆత్మ ఒక శక్తి, ఆ శక్తికి అనేక రూపాలు ఉన్నాయి అని ఒక సిద్ధాంతం చెప్తున్నాం మనం. కరెక్టే, శక్తి ఉంది, ఆత్మ ఉంది, ఆ ఆత్మ యొక్క శక్తి ఎలా ఉంటుంది అని మనకి తెలియాలి అంటే ఒక ప్రయోగశాల కావాలి. ప్రయోగశాల కావాలి అంటే వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు మీరేదో సీక్రెట్ డాక్టర్ గురించి చెప్తారంటే మేమందరం పరిగెత్తి వచ్చేసాము, ఏముందిలే అని. ఇప్పుడు మీరందరూ ప్రయోగశాల నిర్మించుకోవాలంటున్నారు. మీరు ప్రయోగశాల నిర్మించుకోవాలంటే ముందు భూమి కావాలి కదా, ఆపరేటర్స్ కావాలి కదా, ఎక్విప్మెంట్ కావాలి కదా, పరికరాలు కావాలి కదా. ఇవంతా నేను ఎక్కడి నుంచి తెచ్చేది, ఇది ఒకవేళ దొరికినా ఇంతవరకు మేము ఎక్కడా వెళ్ళలేదు. అసలు ఆధ్యాత్మిక పరికరాలు దొరికేటటువంటి కంపెనీ ఒకటి ఉంది, ఆ కంపెనీకి మీరు ఇన్వాయిస్లు పెట్టేసి, ఇండెంట్లు పెట్టేసి, ట్రూ ప్రాపర్ ఛానల్ కనుక మీరు పంపించుకుంటే దానికి కావాల్సిన పరికరాలన్నీ మనకు వస్తాయి అంటే ఆ ప్రయోగశాల గురించి మనం చాలా దూరం వెళ్ళక్కర్లేదు. ఆ ప్రయోగశాల మన దగ్గరే ఉంది. ప్రయోగశాలతోనే పుట్టాం మనం. అసలు మన శరీరమే ఆ ప్రయోగశాల. ఏ విధమైనటువంటి పరికరాలు మీకు అక్కర్లేదు. మీ శరీరాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఏ విధంగా అయితే ఒక వైజ్ఞానికుడు ప్రయోగశాలలో తన పనిముట్లను జాగ్రత్తగా ఉంచుకుని వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నాడో అదే విధంగా ఈ శరీరము అనేటటువంటి ప్రయోగశాలని మనం జాగ్రత్తగా కనుక ఉపయోగించుకోగలిగితే శరీరంలో చూసిన ఈ ప్రయోగశాలలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఈ విరాట్ విషయంలో ఈ బ్రహ్మాండంలో మనకి కనిపిస్తాయి అని చెప్తోంది శుక్రభాగ్యం. అంచేత ఈవిడ ఇక్కడ ఏమని పదం వాడింది అంటే, షీ ఆల్సో టెల్స్ హిమ్ కర్నల్ ఆల్కాట్ మేడం బ్లావెట్స్కీతో పాటు ఈ థియోసాఫికల్ సొసైటీని స్థాపించాడు. అతనికి ఉత్తరం రాస్తుంది, సీక్రెట్ డాక్టర్ రాస్తున్నప్పుడు ఆవిడ, షీ ఆల్సో టెల్స్ హిమ్ ఇన్ అనదర్ లెటర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ ద సేమ్ టైమ్ దట్ ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రోజ్ గ్రోజ్ గ్రోజ్. మూడు సార్లు వాడింది. మూడు సార్లు ఎందుకు వాడాలి అన్నది మనం కిందటి క్లాస్లో చదువుకున్నాం, ఇంకొకసారి దాన్ని గుర్తు చేస్తాను నేను. మూడు అనే పదము, ముఖ్యంగా నాలుగు మూడు రెండు అనేటటువంటి సంఖ్యలు ఆధ్యాత్మిక ప్రయోగాలలో చాలా ఎక్కువ ఉపయోగిస్తాం. ప్రయోగాలు అనే పదం వాడుతున్నాను, ఎందుకు నేను వాడుతున్నాను చూడండి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళాక ఈ ప్రయోగాలు మీరు చేయండి, యూ డూ ద ఎక్స్పెరిమెంట్స్. ఉత్తినే కబుర్లేం కావు, ఇవంతా కూడా యాక్చువల్గా మీరు సాధన కనుక చేస్తూ, సాధన అనేది ప్రయోగం చేయడానికి ఇంకో మాట వాడతాం మనం, ఇంటికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఫలితాలు పొందాలి అంటే నాలుగు మూడు రెండు అనేటటువంటి సంఖ్యల్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి, ఏమని అర్థం చేసుకోవాలి అనేటప్పుడు ఇలా రాశాను అనుకోండి నేను, నో అని చదువుతారు మీరు, కరెక్టే, అది నేనే తప్పలేదు, నో అంటే కాదు అని. కానీ కెమిస్ట్రీ స్టూడెంట్ దాన్ని చూశాడంటే వాడు నో అని చదవడు, దాన్ని నైట్రస్ ఆక్సైడ్ అని చదువుతాడు. వాడు చదివిన తర్వాత నైట్రోజన్ అనేటటువంటి తత్వం యొక్క లక్షణాలు, ఆక్సిజన్ అనేటటువంటి తత్వం యొక్క లక్షణాలు, అవి రెండూ కలిస్తే వచ్చేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో వాడు ముందే దర్శనం చేయగలుగుతాడు. తర్వాత దానికి తగినట్టు ఫలితాలు వస్తున్నాయా లేదా, రాకపోతే ఎందుకు రావటం లేదు అనేది చూసుకుంటుందంటే, మనము ఈ మూడు అనేటటువంటి సంఖ్యను ఉపయోగిస్తున్నప్పుడు ఆ మూడు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏమని చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో అంటే, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, ఇవి మూడు అవస్థలు ఉన్నాయి. ఈ మూడు అవస్థలలో మామూలుగా మనం నిత్య జీవితంలో చాలా ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నాం, జాగ్రత్త అవస్థకి ఇస్తున్నాం. అసలు ఏం చెప్పినా కూడా మనం జాగ్రత్త అవస్థకి సంబంధించినటువంటి రిఫరెన్స్ పాయింట్తోనే మాట్లాడతాం. మెలకువగా ఉన్నప్పుడు నేను, మెలకువగా ఉన్నప్పుడు నేను చేసేటటువంటి పనులు, మెలకువగా ఉన్నప్పుడు నాకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వీటి గురించి మనం ఎక్కువ చర్చించుకుంటూ ఉంటాం. కానీ మెలకువగా లేనప్పుడు ఉన్నటువంటి ఒక స్థితి ఉంది, సూక్ష్మ స్థితి అని చెప్పుకున్నాం మనం, స్వప్న స్థితి అని. ఇది కాకుండా నిద్రాస్థితి అని చెప్పుకుందాం. డీటెయిల్స్లోకి ఇవాళ మనం వెళ్ళకపోయినా, ఆధ్యాత్మిక ప్రయోగశాలలో మనము మన ఇళ్లలో ప్రయోగం చేసుకుంటున్నప్పుడు మీ ప్రయోగాలు నిద్రాస్థితి నుంచి మొదలెట్టాలి. అందుకే భగవద్గీతలో కూడా రెండో అధ్యాయంలో సాంఖ్య యోగంలో, అంటే సంఖ్యల గురించి చెప్తున్నటువంటి యోగంలో, యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రతిర్ సంయమి, రాత్రిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. రాత్రిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి అంటే ఎలా ప్రయోగం చేయాలి అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తుంది మనకి. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా వినండి. దీన్ని మీరు ఇవాళ నుంచి ప్రయోగాలు చేయటం మొదలెట్టండి. ఒక రీసెర్చ్ సెంటర్ లాగా మనం దీన్ని డెవలప్ చేసుకుని మన అనుభవాలు కూడా ఒక అరగంట సేపు చర్చించుకుందాం నెక్స్ట్ క్లాస్ నుంచి. విత్తనం నాటుతాం మనం, ఎక్కడ నాటుతాం, చీకట్లో నాటుతాం, భూమిలో నాటుతాం. ఎటువంటి భూమిలో నాటాలి మీరు, ఏ భూమిలో పడితే ఆ భూమిలో నాటారనుకోండి, మొలకెత్తదు. ఒకవేళ మొలకెత్తినా విత్తనం ఏ అద్భుతమైన రీతిలో ఎదగాలో అంత అద్భుతమైనటువంటి రీతిలో ఎదగదు. దానికి సాగు చేసుకోవాలి ముందు, భూమిని పరిష్కారం చేసుకోవాలి, పరిష్కరించుకోవాలి, సంస్కారవంతం చేసుకోవాలి అని టెక్నికల్ వర్డ్ వాడతాం మనం ఆధ్యాత్మిక భాషలో. సంస్కారవంతులగుట లేకపోతే సంస్కరింపబడుట అంటే అర్థం ఏంటి, సంఘ సంస్కర్తలని మనం మాట్లాడుతూ ఉంటాం కదా, జాగ్రత్త అవస్థలో ఉన్నట్టే. జాగ్రత్త అవస్థలో సంఘ సంస్కరణ ఎలా జరుగుతుందో నిద్రావస్థలో మనని మనం సంస్కరించుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతోంది ఈనాడు, ఎప్పుడైతే మనం మనని మనము సంస్కరించుకోవటం మానేశామో, ఏ విధంగా అయితే ఒక పొలం వీడు పారిపోతుందో, కలుపు మొక్కలు, పనికిరాని మొక్కలు, పనికిరాని చెత్తా చెదారు ఎలా పోబోతుందో, జాగ్రత్త అవస్థలో అదే జరుగుతుంది. ఈనాడు ఉన్నటువంటి మొత్తము బాధకి కారణం ఏంటి అంటే నిద్రావస్థని మనం కరెక్ట్గా ఉపయోగించుకోవటం లేదు. అసలు ఉపయోగించుకోవటం లేదు, దాని గురించి మనకి తెలియదు కూడా ఎలా ఉపయోగించుకోవాలో. కానీ ఆధ్యాత్మిక సీక్రెట్ డాక్ట్రిన్, గుప్త విద్య ఏం చెప్తుంది అంటే, ఈ జాగ్రత్త అవస్థ మొత్తము కూడా నిద్రావస్థలో ఉన్నటువంటి సంస్కారాల యొక్క పుష్టించుటానండి, వికసించుటానండి, లేకపోతే గ్రోత్ అనండి. అంటే మనం మెరుకుగా ఉన్నాం, రాత్రి నిద్రపోయాం, రెండో రోజు మనం నిద్రలేచాం. అంటే కారణం ఏమిటి అంటే, ఈనాడు మనం నాటుకున్నటువంటి సంస్కారాలు ఎలా సీక్రెట్ డాక్టర్ ప్రకారం అయితే, మనం ఖనిజ రూపంలో ఉన్నప్పుడు నాటుకున్న సంస్కారాల దగ్గర నుంచి ఇవాళ ఈ క్షణం వరకు నాటుకుంటున్నటువంటివి, నిద్రపోయేటప్పుడు కూడా నాటుకుంటున్నటువంటి సంస్కారాలన్నిటినీ కూడా క్రోధి చేసుకుంటున్నాం. కరెక్టే, కానీ అసలు ఈ ఉద్దేశంతో మనం జీవిస్తున్నాం? మనం కొన్ని సంస్కారాలు నాటుకుంటున్నాం. ఇప్పుడు గడ్డి ఉంది, పిచ్చి గడ్డి, దానికి మనం నాటుకోక్కర్లేదు, అదే పెరుగుతుంది. మన జీవితాల్లో కూడా అలాగే గడ్డలు పెరుగుతున్నాయి, ఏమీ జరగటం లేదు. అంచేత ఈ సీక్రెట్ డాక్టర్ మనం చదువుతున్నప్పుడు నిద్రా స్థితిలో సంస్కారాన్ని ఎలా నాటుకోవాలి అనేటటువంటిది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఎలా నాటుకోవాలి అనే దానికి సీక్రెట్ డాక్టర్ జవాబు చెప్తుంది చివరిలో. ఎలా నాటుకోవాలి అనే దానికి చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ రెండు కథల రూపంలో మనం తెలుసుకోవచ్చు. నిత్య జీవితంలో చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు, ఒకళ్ళు వాళ్ళిద్దరు కూడా విదేశీయులే. ముఖ్యంగా నేను విదేశీ ఎగ్జాంపుల్సే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే, వివేకానందని కూడా మనం వివేకానంద అని ఎప్పుడు ఒప్పుకున్నాం అంటే చికాగో అడ్రస్ తర్వాత. అంతవరకు మనం వివేకానందని ఒప్పుకోలేదు, క్వశ్చనే లేదు. అంచేత ముందు ఇద్దరు విదేశీయుల గురించి మనం మాట్లాడుకుని వాళ్ళు ఒప్పుకున్నారు ఇలా నాటవచ్చు అని మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఒకటి, రెండు, వాళ్ళు తన అనుభవాలని ఎంత స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేయగలరో అంత స్పష్టంగా మన యోగులు ఎక్స్ప్రెస్ చేయలేదు అంటే తప్పేమో, మనం వాళ్ళని సవ్యంగా అర్థం చేసుకోలేకపోయాం. రెండు ఉదాహరణలు. ఒకటి పాల్ బ్రంటన్, రమణ మహర్షి శిష్యుడు అతను. రెండు, అతను ఎడ్గార్ కేసీ. వీళ్ళు ఈ సంస్కారాన్ని ఎలా నాటుకోవాలి, నాటుకున్న తర్వాత ఎలా గొప్పవాళ్ళం అవ్వచ్చు అనేటటువంటిది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిరూపణ చేసుకోవటమే కాకుండా, ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఆ మహావ్యక్తి ఎంత ఎత్తుకెదిగాడు అంటే, ఈ నాటు కోసుకు అనేటటువంటి సిద్ధాంతంలో, మీరు ఇండియా నుంచి ఉత్తరం రాస్తారా ఆయనకి, నాకు ఫలానా వ్యాధి ఉంది, మన ముందనే 1950-52 చనిపోయాడు అతను, ఎడ్గర్ కేసీ అనేటటువంటి. మీరు ఇండియా నుంచి ఉత్తరం రాస్తారు, నాకు చాలా బాధగా ఉంది, నాకు ఈ రోగం ఉంది, దయచేసి మీరు నాకు ఏదైనా నివృత్తి మార్గం తెలపండి అని. ఆయన అక్కడ కళ్ళు మూసుకుంటాడు ఈ ఉత్తరం అందుకున్నాక. ముఖ్యంగా ఈ ఉత్తరాల సంఖ్య ఆయనకి సెకండ్ వరల్డ్ వార్ పూర్తయ్యాక చాలా, దాని తర్వాత మొదలెట్టాడు కథ. రోమ్ నగరంలో ఒక మున్సిపల్ ఆఫీసర్గా ఉండేవాడు ఆయన. మున్సిపల్ ఆఫీసర్గా ఉంటే ఇప్పుడు మన బాధ నుండి మనం పడుతున్నాం కదా, మన రోడ్లు అవి కూడా. ఆయన మున్సిపల్ ఆఫీసర్ కనుక మున్సిపాలిటీ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మేము అనుకోకండి, మామూలుగా జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాక చెప్పేవాళ్ళ, ఇలా బాధగా ఉంది, మాకు ఈ సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ విధంగా సామాజిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని వినిపించుకునేవాడు కట్ట. చివరికి ఈ జన్మలో చెవుడు వచ్చింది అన్నాడు. సంస్కారగతంగా వ్యాధులు వస్తాయి తప్ప భౌతికమైనటువంటి కారణాలుగా వ్యాధులు రావు అని యోగా వాసిస్టం చాలా స్పష్టంగా చెప్తుంది. సీక్రెట్ డాక్టర్ దాన్నే కాంప్లెక్సెస్ అండ్ ఫోబియాస్ అని చెప్పింది సీక్రెట్ డాక్టర్ లో. గ్లాబెట్స్ కి ఎనీమియా వచ్చింది ఒకతనికి, బ్లడ్ లెస్నెస్, దానికి అదే కారణం చెప్తాడు ఎడ్గర్ కేసీ. గ్లాడియేటర్ గా నువ్వు రోమ్ నగరంలో ఉన్నప్పుడు, గ్లాడియేటర్ అంటే పూర్వకాలంలో రోమ్ నగరంలో ఆ రాజులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ వినోదం కోసం వాళ్ళు ఏం చేసేవారంటే, సింహాన్ని ఒక మనిషిని వదిలేసేవారు అన్నాడు. మనిషే సాధారణంగా చచ్చిపోయేవాడు, అది పీక్కుని ఆ మనిషిని తింటూ ఉంటే ఆనందించేవారు చూసి. నువ్వు ఆ విధమైనటువంటి పని చేసావు కనుక ఈనాడు నీ శరీరంలో నొక్కులు లేదు అన్నాడు. ఈ నాటు కోసుకు అనేది ఎంత జాగ్రత్తగా మనం జీవించాలో చెప్తుంది. అప్పుడు మనం పట్టించుకోవటం లేదు అసలు, మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే మన సంస్కారాలు చాలా గొప్ప అన్నమాట. అసలు ఇలాంటి పనులు మనం చేసుకున్నా మనం ఇంకా ఆనందంగా ఉన్నాము అంటే. ఎడ్గర్ కేసీని ఒకసారి, అది కావాలి మాకు ముందే చెప్పన్నారు చాలా మంది,
కథ చాలా బాగుంది. ఇలాంటి చాలా కథలు ఉన్నాయి ఆయన గురించి. ముఖ్యంగా ఆయన కూడా అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతారు అని ప్రిడిక్షన్ ఉంది ఆయనకి. ఆయన్ని వీరు అడిగారు, నువ్వు అసలు ఎలా చెప్పగలుగుతున్నావు ఇదంతా, ఏ సంస్కారం వల్ల మరి నీకు శక్తి వచ్చింది అంటే, ముందు ఎడ్గర్ కేసి యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చూడండి ఎంత. అతను కేవలము 5వ తరగతి వరకు చదివాడు ఎడ్గర్ కేసి. తర్వాత ఒక ఫోటోగ్రఫీ దుకాణం పెట్టుకున్నాడు. జీవనయాపం జరుగుతుందంటే నార్మల్ గా. అతను చిన్నప్పుడు జరిగినటువంటి కొన్ని అద్భుతాలు ఏంటి అంటే, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి, ప్రయోగశాలను చెప్పుకున్నాం కదా. అతనికి ఇంగ్లీష్ పుస్తకంలోని సిఐటి క్యాట్ ఆర్ఐటి ర్యాట్ అని అంతా ఉంటాయి కదా, అవి కడతా రావటం లేక వాళ్ళ అమ్మని అడిగేట, నాకు ఇది గుర్తుండటం లేదమ్మా అని. చిన్నవాడు 6 ఏళ్ళో 7 ఏళ్ళో అప్పుడు ఎడ్గర్ కేసి అంటే తలడా కింద పెట్టుకో పుస్తకం పడుకోండి, తూచా తప్పకుండా చదవటం మానేసి ఎడ్గర్ కేసి చిన్నతనంలో ఆ పుస్తకాన్ని తలడా కింద పెట్టుకున్నట్ట. నెక్స్ట్ డే లేచాడు, పుస్తకం తప్ప చెప్పాడు, ఈ మెథడ్ ఏదో బాగుంది ఇది చూడండి. ఇది ఆయన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు. కానీ ఆయనకి తెలియదు అది ఇంత ఏంటో, ఇది ఒక మ్యాజిక్, ఇది ఒక వింత అని. ఫోటోగ్రఫీ దుకాణం పెట్టుకున్నటువంటి ఆ ఎడ్గర్ కేసుకి ఒకసారి గొంతుకు పోయింది, గొంతుకు నెత్తి వచ్చింది, మాట పడిపోయింది. అనేక వైద్యాలు చేయించారు అక్కడ, గొంతుకు రాలేదు. అప్పుడే అమెరికాలో మెస్మెరిజం అనేటటువంటి మాట ప్రాచుర్యం పొందుతోంది. ఇప్పుడు హిప్నటిజం అనేటటువంటి మాట ఎలా ప్రాచుర్యం పొందుతుందో ఆ కాలంలో, ఇదంతా ఎప్పుడు 1910-1911 ప్రాంతంలో ప్రాచుర్యం పొందుతూ ఉంటే, ఒక మెస్మరిస్ట్ వచ్చాట ఇతని స్టూడియోకి. వచ్చి నేముంది నువ్వు ఇలా పడుకో అన్నాడు. పడుకున్నాడు, నథింగ్ హ్యాపెన్. లే నీకు అన్నాడు, తగ్గిపోయింది నీకు నొప్పి, లే అన్నాడు, లేవలేదు. తర్వాత తనంతా తనే గాబరా పడి మెస్మరిస్ట్ చాలా కుదిపి అతన్ని ఏమైపోయాడో ఏమో అనుకుని లేపితే గొంతుకు రాలేదు. తర్వాత వాళ్ళిద్దరూ కూర్చుని చర్చించుకుని, ఓ పని చేస్తాను, నేనేమన్ను నిన్ను మళ్ళా నేను మెస్మరైజ్ చేస్తాను, నువ్వు మళ్ళా అచేతన స్థితికి వెళ్ళిపోయినప్పుడు క్యూర్ యువర్ సెల్ఫ్ అని నేను నీకు సజెషన్ ఇస్తాను, ఆ సజెషన్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం అన్నట్ట. సరే చూద్దాం అన్నట్ట పడుకున్నాడు, ఆ మెస్మరైజ్ అయ్యాడు. అయిపోయిన తర్వాత ఈ మెస్మరిస్ట్ ఏం చేశాడు అంటే, క్యూర్ యువర్ సెల్ఫ్ కేసి అన్నట్ట. సడన్ గా అతని గొంతుకు దగ్గర విపరీతమైన రక్త ప్రవాహం కనిపించి ఎర్రబడిపోయి, 5 నిమిషాల తర్వాత అతను లేస్తే మనం మామూలుగా మాట్లాడటం మొదలెట్టా. ఈ విధంగా జరిగింది ఆ సంఘటన. ఈ సంఘటన ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, జాగ్రత్త ఏమిటంటే సంస్కారాలు ఎలా ఏర్పడతాయి, ఏర్పడినటువంటి సంస్కారము జీవితంలో యోగశక్తిగా కానీ వ్యాధిగా కానీ అయితే మామూలు వ్యక్తిత్వంగా కానీ ఎలా ఏర్పడుతుంది అన్నదానికి ఉదాహరణ ఇస్తున్నా నేను. ఏం జరిగిందిట, ఒకానొక యుద్ధంలో ఫ్రాన్స్లో కొంతమంది వ్యక్తులు గడవ మీద దాటుతున్నారట, యుద్ధ బంధం నుంచి పారిపోతూ ఓడిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు, అందులో 6 పెద్దవాళ్ళు, ఒక చిన్న కుర్రాడు ఉన్నారట ఆ గడవ మీద. ఆ 6 పెద్దవాళ్ళలో ఎడ్గర్ కేసి ఒకడు, అంటే ఈ జన్మకి ముందు జన్మలు. ఆ చిన్న కుర్రవాడు వెళ్తున్నారు ఆ పడవలో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహార సామాగ్రి అయిపోతూ ఉంది, మిల్లిమిల్లిగా ఒకొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చచ్చిపోతున్నారు. చివరికి ఆ బోట్ లో మిగిలింది ఎడ్గర్ కేసి, ఆ చిన్న కుర్రాడు. ఆహారం కొంచెం ఉంది, ఎడ్గర్ కేసి కుర్రవాడిని కొట్టేసి 2 దెబ్బలు లాగేసుకోవచ్చు, కానీ వీడు చిన్న కుర్రాడు, వీడికి జీవితం ఇంకా చాలా ముందుంది కదా అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని కూడా ఇచ్చేసి స్వేచ్ఛగా మరణిస్తాడు ఎడ్గర్ కేసి. దానివల్ల నాకు ఈ లాభం వచ్చింది అంటాడు. ఆల్మోస్ట్ ఇలాంటి ఒక కథే మహాభారతంలో కూడా మనకు వస్తుంది. అశ్వమేధ యుగం జరిగిన తర్వాత ముంగిస కథ, యుధిష్ఠిరుడిని తీసుకొస్తాడు శ్రీకృష్ణుడు. చూస్తే ఒక ముంగిస ఆ యజ్ఞశాలలో పొంగాడుతూ ఉంటుంది, సగం బంగారంగా ఉంది దాని శరీరము, సగము మామూలుగా ఉంది. ఏంటి అంటే వ్యాసుడే స్వయంగా ఉన్నాడు, శ్రీకృష్ణుడే స్వయంగా ఉన్నాడు ఈ యజ్ఞంలో. అందులో నీలాంటి మహానుభావుడు పంచమంది అంతమంది అన్నదమ్ములు ఒక అద్భుతమైనటువంటి యుద్ధం చేసిన తర్వాత గెలిచిన తర్వాత మహాపుణ్యం సంపాదించగలిగేటటువంటి ఇచ్చేటటువంటి యజ్ఞం చేశారు మీరు, అంచేత నేను ఇక్కడ దొల్లుతున్నాను అన్నాడు. అది సరే బాగానే ఉంది, మన నీకు సగం భాగం బంగారంగా ఉంది కదా, బంగారము అంటే సుసంస్కారము అని అర్థం, సగం భాగం మామూలుగా ఉంది కదా, మరేంటి కదా అన్నట్ట యుధిష్ఠిరుడు. ఇంకా ఏమీ లేదు, ఒకనొకప్పుడు నువ్వు రాజు కానప్పుడు, మళ్ళీ యుధిష్ఠిరుడు ఎందుకో పాపం అది మెచ్చుకుంది, నువ్వు రాజుగా లేనప్పుడు 12 ఏళ్ళు అకాలం వచ్చింది, చాలా మంది ఆకలితో ఉన్నారు, అలాగే ఒక బ్రాహ్మణ కుటుంబం కూడా ఆకలిగా ఉంది, అందులో హస్బెండ్ వైఫ్ కోడలు కొడుకు 4 ఉన్నారు, వారం రోజులు బట్టి పస్తున్నారు వాళ్ళు. ఆ రోజు ఆ పెద్ద ఆయన ఇంటికి పెద్ద అయినటువంటి ఆయన కొంచెం పిండి కొడుకుని తెచ్చుకున్నాడు అక్కడి నుంచి. ఆ 4 ఆ పిండిని తొట్టిలాగా మార్చుకుని కూర్చొని తినబోతున్నారు. ఈ లోపల తలుపు మీద చప్పుడైంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా చిన్న సంఘటన, మీరు చాలా సార్లు వినుంటారు, కానీ ఆ సంఘటనని మీరు సంస్కారంగా మార్చుకునే ప్రయోగాలు సాధించగలిగితే ఈ సీక్రెట్ డాక్టర్ చదవటం సఫలం అయిపోతుంది. ఒక పాయింట్ చాలు వస్తుంది, తలుపు మీద చప్పుడైంది, తలుపు మీద చప్పుడవుతే తలుపు తెరిచాం, ఎదురకుండా ఒక సన్యాసి నుంచుని భగవతి భిక్షాం దేవి అన్నాడు. మేమే ఆకలితో ఉన్నామయ్యా, మీకు ఎక్కడి నుంచి ఇస్తామన్నా, అంటే నేను సీనియర్ ఉన్నట్టు, ఈయన ఇందులో సీనియర్, ఆకలిలో సీనియర్, మీరు 7 రోజుల నుంచి ఆకలితో ఉన్నారు, నేను 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను, మరి నేచురల్లీ మీరు ఈక్వేషన్ చూడండి, ఎప్పుడు కూడా ఈ ఈక్వేషన్ చూడండి. అంచేత ఈ కథ చెప్పిన తర్వాత గబుక్కుని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మీరు అన్నదానం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారేమో అని చెప్తున్నాను, సీనియర్కి చూసుకోవాలి అని అంచేత ముందు నాకు ఇవ్వాలి అంటే రైట్ అన్నట్ట. ఆ తర్వాత మొట్టమొదట ఇంటికి పెద్ద ఆయన తన ఆహారం ఇచ్చాట, సరిపోలేదు అన్నాడు. తర్వాత ఇంటికి 2nd ప్లేస్ ఆవిడిచ్చింది భార్య, సరిపోలేదు. తర్వాత కొడుకిచ్చాట, సరిపోలేదు. తర్వాత కోడలు ఇచ్చింది, సరిపోలేదు ఆయనకి ఆకలి. సరే కానీ ఉన్నది అంత కదా, తిన్నాడు ఏదో ఉన్నది ఏదో తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రజలకి ఆహారం లేకపోతే జంతువులకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, అందరూ జాగ్రత్తగా చూసేస్తారు కదా. ఈ ముంగిస గారు ఆ అటకలో ఎక్కడో దంపతిని పాప అన్నం కోసం అల్లల్లో అడుగుతుంది ఆవిడ కూడా. ఎప్పుడైతే ఈయన భోజనం చేస్తున్నాడో ఈ సన్యాసి, ఆ నేల రాలినటువంటి 2-3 చిన్న గోధుమ పిండి ముక్కలు పడి ఉంటే ఆతృతతో గెంతింది దాని మీదకి, గెంతితే కాలు స్లిప్ అయింది, నోరు దాని మీద పట్టడం బదులు ఊళ్ళు దాని మీద పడింది, అది బంగారంగా మారిపోయింది. అప్పటి నుంచి నేను చూస్తున్నాను ఎక్కడ ఎక్కడ యజ్ఞం జరిగినా, యజ్ఞము అంటే ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అనేటువంటి పదం ఉంది, అందుకే మొట్టమొదటి క్లాస్లో కూడా నేను చెప్పాను, నేను త్యాగము అనేటటువంటిది మనం స్పష్టంగా అవగాహన చేసుకుంటే తప్ప సంస్కారాలు ఏర్పడవు, ఆ సంస్కారాలు ఏర్పడితే తప్ప సీక్రెట్ డాక్టర్ లేదు, నిద్రాస్థితిని ఉపయోగించుకోవటం లేదు అని చెప్తాడు. ఇదే ఎడ్గర్ కేసీ కథ. అంటే ఏం చేశాడు ఎడ్గర్ కేసీ కూడా, తనకి కావలసినటువంటి ఆహారము తనకంటే ఎక్కువ అవసరం ఉన్నటువంటి వ్యక్తికి, అది అక్కడ సంస్కారాలు ఏర్పడటానికి ఈక్వేషన్, అది మీ దగ్గర ఉంది, మీకు అది అవసరమే, కానీ ఇంకోడికి అది అవసరమైనప్పుడు, వాడి అవసరము నెసెసిటీ నీడ్ మీకంటే ఎక్కువైనప్పుడు అది మీకు వాడికి ఇచ్చేస్తే అది యజ్ఞము, నిజమైన యజ్ఞము. ఆ యజ్ఞ ప్రక్రియను మళ్ళీ మనం మర్చిపోయాం, అది మళ్ళా మనకి సీక్రెట్ డాక్టర్ చాలా ఎక్కువగా గుర్తు చేస్తుంది. హోలీ ఆఫ్ హోలీస్ అనేటువంటి చాప్టర్ మనం తర్వాత చదువుకుంటాం, అందులో ఇదే డిస్క్రిప్షన్ వస్తుంది, హౌ టు డూ సాక్రిఫైస్, త్యాగం చేయటం ఎలా. ఇది ఎడ్గర్ కేసీ యొక్క కథ. 2వ కథ పాల్ గ్రంథండి. ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితి ఈ 2 ఉదాహరణల ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలం. ఒకటి, త్యాగం చేయటం ఎలా మనకి తెలియదు, ఇష్టం అయితే లక్షలు లక్షలు దానం చేసేస్తాం అనవసరంగా, అవసరమైనప్పుడు 50 కూడా. ఇదో పాల్ బ్రంకన్ రమణ మహర్షి శిష్యుడు. రమణ మహర్షి గురించి మీకు అందరికీ తెలుసు, కానీ పాల్ బ్రంకన్ యొక్క గొప్పతనం మనం ఎక్కడ తెలుసుకోవాలి అంటే, అతనికి ఇదే కదా, ఇంగ్లాండ్లో అతను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ద కంట్రీ ఆఫ్ బెగ్గర్స్ అని చెప్పేవారు ఇండియా గురించి. అక్కడ ఇంగ్లాండ్లో పాల్ బ్రంటన్ అధ్యయనం చేస్తున్నప్పుడు ఇండియా గురించి ఏదైనా వివరణ ఇవ్వదలుచుకుంటే ఇది అతను యూజ్ చేసేవారట. కానీ తమాషా ఏంటి, వాళ్ళు ఎంత విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల బుర్రని పాడు చేయాలని ట్రై చేసినా భారతీయ యోగుల యొక్క ప్రభ ఎలాగోలా వెళ్ళిపోతూ ఉండేది. ఈ ఇది లేకపోయినా మన టెలికమ్యూనికేషన్ మీడియంస్ లేకపోయినా అది అప్పుడు లేవు కదా, పాల్పడటం చిన్నతనంలో అంటే రమణ మహర్షి యొక్క చిన్నతనంలో అనమాట అని తను చిన్నప్పుడు అనుకునేవాట పక్కనున్న స్నేహితుడితో. మనం ఎప్పుడో అప్పుడో ఒకసారి ఇండియా వెళ్ళాలి, ఇండియా వెళ్ళి అసలు ఈ భారతీయ యోగులు ఎంత కరెక్ట్, అసలు నిజంగా యోగులు ఉన్నారా, ఉంటే వాళ్ళలో ఏమైనా శక్తులు ఉన్నాయా అని అనుకుంటూ ఉండేవాట. ఒకరోజు పాల్ బ్రింటన్ ఇంగ్లాండ్లోనే ఒక షాప్కి వెళ్ళి ఏదో పుస్తకం కొంటూ ఉంటే ఒక యోగి వచ్చాట. అక్కడికి వచ్చి పాల్ బ్రింటన్ చూసేట, చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఇండియాలో ఉండాలి కదా అని అంట. కన్ఫ్యూజ్ అయ్యట, కానీ యోగులు అంతేలే ఏదో చెప్తూ ఉంటారని చెప్పి వదిలేసి మామూలుగా ఉన్నట్ట. తర్వాత ఇండియాకి వచ్చాడు ఏదో కారణాల వల్ల. ఇండియాకి వచ్చిన తర్వాత రమణ మహర్షి దగ్గరికి కంచి కామగొట్టి పెట్టారు కదా పెద్ద ఆయన ఉన్నాడే, ఆయన గైడెన్స్లో వెళ్తాడు, ఆయన గైడ్ చేస్తాడు పాల్ బ్రింటన్ని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హూయామై అనేటటువంటి ఆ సాధన విధానం నేర్చుకుంటాడు, నేర్చుకుని మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు. ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత థేమ్స్ నది ఒడ్డున ఇసుకలో కూర్చుని ఉంటాట పాల్ బ్రింటన్. కూర్చునుంటే రమణ మహర్షి ఆ నీళ్ల మీద నుంచి ఇలా అతని ముందుకు రావడం చూసేట. చూసి గాబరా పడ్డాడు, గురువు వస్తే అంతే కదా ఎప్పుడైనా. గాబరా పడి నోటి నుంచి మాట రాక ఐ వాజ్ ఆ స్ట్రక్ అంటాడు, అంటే భయంతో కూడినటువంటి భక్తితో నేను నోట్లోంచి మాట రాని స్థితిలో ఉన్నాను అంటాడు. నువ్వు ఇంకో పని ఏదైనా చేయబోతున్నావు, ఆ పని చేయబోయే ముందు నేను నీకు చేర్పినటువంటి సాధనా విధానాన్ని నువ్వు ప్రపంచాన్ని అంతటికీ అందచేయి అని ఆయన ఆదేశిస్తే ది క్వెస్ట్ అనేటటువంటి పుస్తకం రాసి హూయామై నేను ఎవరిని అనేటటువంటి సాధన ప్రపంచాన్ని అంతటికీ అందిస్తాడట. ఇదంతా ఎక్కడ చెప్పానో గుర్తుంచుకోండి, దేనికోసం చెప్తున్నానో మీరు గుర్తుంచుకోకపోతే మళ్ళా మనం ట్రాక్ మారిపోతాం. నిద్రాస్థితిలో అంటే ఏంటి, నిద్రాస్థితి అంటే మన బాహ్య జగత్తుతో సంపర్కం పెట్టుకునేటటువంటి ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖం అయిపోయినప్పుడు, బాహ్య జగత్తు యొక్క స్మృతి మనలో లేనప్పుడు, బాహ్య జగత్తు యొక్క వైబ్రేషన్స్ వేవ్స్ మనని స్పర్శించకుండా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. పుస్తకం రాశాడు ఆయన. పుస్తకం రాసిన తర్వాత నువ్వు ఇప్పుడు నీ పని చేసుకో అన్నట్ట ఈజిప్ట్కి వెళ్ళాడు ఆయన. ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత పిరమిడ్స్ చూశాడు అక్కడ. ఈనాటికి కూడా చాలా మందికి అసలు పిరమిడ్స్ ఎందుకు కట్టారో ఐడియా లేదు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే రాజుల సమాధి అని చెప్తాం మనం. కానీ ఒక విషయం చాలా మందికి అర్థం కాదు, రాజుల సమాధి అంత కష్టపడి ఎందుకు కట్టారు అని. ఎక్కడ కట్టారు వాళ్ళు, ఎలాంటి స్థితిలో కట్టారు, ఎడారిలో కట్టారు, ఎలాంటి రాళ్ళతో కట్టారు. ఒక్కొక్క రాయి కనీసం 200 నుంచి 300 టన్నుల బరువు ఉంటుంది ఒక్కొక్క రాయి. అలాంటి కొన్న వేల రాళ్ళు కలిస్తే ఒక పిరమిడ్ తయారవుతుంది. ఆ కాలంలో ఈనాడు ఉన్నటువంటి సైంటిఫిక్ ట్రాన్స్పోర్ట్ మీడియంస్ అవి లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా కట్టారో తెలియదు. కానీ పేరిస్లో ఒకసారి ఇంజనీరింగ్ కాన్ఫరెన్స్ జరిగింది 1973లోనూ 1974లోనూ. ఆ కాన్ఫరెన్స్లో పిరమిడ్స్ గురించి చర్చ వచ్చింది. చర్చ వస్తే సైంటిస్టులు అందరూ ఏకగ్రీవంగా ఏం చెప్పారు అంటే, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరూ కలిసి ప్రపంచంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ ఉపయోగించుకుంటూ కూడా అలాంటి పిరమిడ్ మేము కట్టలేము, అంత పర్ఫెక్ట్గా అంత పెద్ద దాన్ని కేవలము ఒక బిందువు దగ్గరికి తీసుకొచ్చి కలపడం అనేది మాకున్నటువంటి ప్రస్తుత ఎబిలిటీలో లేదు. అలాంటి పిరమిడ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే దాని మీద పిరమిడ్ మీద కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి, పిచ్చి పిచ్చి గీతల్లాగా ఉంటాయి అవి, వాటిని చూశాడు. అసలు మొత్తము ఆధ్యాత్మ శాస్త్రము ఆ సంకేతాలలో ఉంది అని సీక్రెట్ డాక్టర్ చెప్తుంది. 2 పాయింట్ జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు సంస్కారాల గురించి చెప్తూ, నిద్రాస్థితి గురించి చెప్తూ మళ్ళీ ఎక్కడో పిరమిడ్లోకి వెళ్ళిపోయి ఏదో సంకేతాలు అంటారేంటి, ఎందుకంటున్నాం అంటే సంస్కారాలను సంకేత రూపంగానే మనం పట్టుకుంటాం తప్ప యాక్చువల్గా పట్టుకోలేము మనం. ఇది ఒక సెంటెన్స్ మీరు మనసులో బాగా ముద్రించుకోండి. సీక్రెట్ డాక్టరీన్ దాని తర్వాత సెకండ్ వాల్యూమ్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడ ఆంథ్రోపాలజీలో. అరవింద రాసిన సావిత్రి కూడా ఒక లిజెండ్ అంటాం. లిజెండ్ అంటే ఏంటన్నమాట, ఒక పురాణిక కథ అని. ఆర్ ఏ సింబల్, ఒక సంకేతం. సంకేతంలా పట్టుకుంటే సంస్కారంగా మారుతుంది అది, కథలాగా చదివితే కథలాగా ఉంటుంది. పురాణాలన్నీ కూడా అంతే. పురాణాలలో ఉన్నటువంటి కథల్ని మనం జాగ్రత్తగా కనుక అర్థం చేసుకోగలిగితే సంకేతాలుగా మారి మన నిద్రాస్థితిలో ఉన్నటువంటి సంస్కారాలని మారుస్తుంది. ఎలా? పాలు గ్రంథను ఆ సంకేతాన్ని పిరమిడ్లో చూసిన తర్వాత అతనితో విచిత్రమైనటువంటి ఊహ కలిగింది. ఒకరోజు రాత్రల్లో నేను పిరమిడ్లో ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాక, కానీ పిరమిడ్స్ అవి అతని చేతిలో లేదుగా ఇష్టపడితే వెళ్ళిపోవటానికి, అదొక నేషనల్ ప్రాపర్టీ అది. అప్పుడు కేరో దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెర్మిషన్ తీసుకుని ఒకరోజు రాత్రి అక్కడ ఉండటానికి పెర్మిషన్ అడిగట. మేము ఇస్తామయ్యా, కానీ ఇంతవరకు ఇద్దరు ముగ్గురు అలాంటి ప్రయత్నాలు చేశారు. వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. మరి నీకు పిచ్చెత్తుతే అని అడిగారట వీళ్ళు. మీరేం బాగురాలేదు, ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, నేనే బాధ్యత వహిస్తాను, నాకేం అవ్వదు, నన్ను ఉండనివ్వండి అన్నట్ట పిరమిడ్ లోపల. సరే ఉండనిస్తాం అన్నట్ట. దానికి 3 రోజులు నేను నన్ను నన్ను ప్రిపేర్ చేసుకున్నాను అన్నాడు. ఆ ప్రిపరేషన్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 3 రోజుల పాటు అతను ఏ విధమైనటువంటి ఆహారము తీసుకోలేట. నీళ్లు తులసి కలిపినటువంటి తులసి జలం అంటామే మనం, ఆ తులసి జలం మాత్రమే తీసుకున్నట్ట 3 రోజుల పాటు. ఆ విధంగా తన్ని తాను ప్రిపేర్ చేసుకుని పిరమిడ్ లోపలికి వెళ్ళాడు. పిరమిడ్ లోపల ద కింగ్స్ ఛాంబర్ అని క్వీన్ ఛాంబర్ అని ఉంటాయి. దాన్ని మనం సీక్రెట్ డాక్టర్ ప్రకారంగా బ్లావెట్స్కి ఏం చెప్తుందంటే, దానికి ముందు సీక్రెట్ డాక్టర్లో పిరమిడ్స్ వర్ణనకి ముందు ఒక తమాషా అయిన మాట వదులుతుంది బ్లావెట్స్కి. ఏమని వదులుతుందంటే, ఐ నో హౌ టు కాంకర్ డెత్, చావుని నేను ఏ విధంగా గెలవాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు కాంకర్ డెత్ బికాజ్ I was saved from death 3 times by the masters by the power of sound. నాకు చావుని ఎలాగ గెలవగలనో తెలుసు నాకు, ఎందుకంటే నన్ను 3 సార్లు నా గురువుడు మృత్యు ముఖము నుంచి నన్ను రక్షించారు. ఏ విధంగా? బై ది పవర్ ఆఫ్ సౌండ్. ఏంటో మాస్టర్, మీరు భలే కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నారు, పిరమిడ్ అన్నారు ముందు, దాని మీద ఏదో సంకేతాలు ఉన్నాయన్నారు. సంస్కారాల గురించి చెప్తూ సంకేతాలంటే మళ్ళా నన్ను నేను కరెక్ట్ చేసుకుని మీకేం చెప్పాను, సంకేతాలే సంస్కారాలు అన్నాను. ఇప్పుడేం చెప్తున్నాను నేను పిరమిడ్స్ గురించి చెప్తూ, బ్లావెట్స్కి మృత్యువుని అధిగమించగలిగింది. దేనివల్ల? బై ద పవర్ ఆఫ్ సౌండ్, శబ్దం యొక్క శక్తి వల్ల నేను చావును అధిగమించగలిగాను. బికాజ్ ఐ హావ్ పర్సనల్లీ ఇట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, ఆవిడ జీవితంలో జరిగింది అది. ఎలా, ఏ విధంగా అంటే, అక్షరాలు అంటాం మనం. శబ్దము అంటే అక్షరాలు కురిపే కదా. ఈ అక్షరాలు మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే అవి సంకేతాలే, అక్షరాల్లో ఏం లేదు. ఇప్పుడు ఇలా రాశాను నేను, ఏంటంటారు ఇది, ఏ అనే దానికి సంకేతం, కానీ ఇది ఇది ఏ అనే దానికి సంకేతం. అంచేత ఈ గీత గీసినా ఈ గీతలు గీసినా ఏదైనా కూడా దేనికవి సంకేతాలు? శబ్దానికి సంకేతాలు. కానీ ఈ శబ్దాలు మొన్న లాస్ట్ క్లాస్లో నేను మీతో చెప్పాను, నేను వరుసగా ఏకధాటిగా మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం, స్పీచ్లు ఇచ్చేస్తూ ఉంటాం, మాట్లాడేస్తూ ఉంటాం, కానీ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని మళ్ళీ మనం ప్రశ్నిస్తే మనకే జవాబు దొరకదు. డాక్టర్స్ కూడా యాక్చువల్ గా వర్డ్ ఫార్మేషన్ ఏ స్టేజ్ లో జరుగుతుందో పట్టుకోలేరు, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, మన అందరికీ జరుగుతుంది ఇక్కడ. దాన్ని కనుక మనం నిద్రాస్థితిలో కనుక పట్టుకోగలిగితే మృత్యోర్ మా అమృతం గమయ అనేటువంటి కోరిక ఈ 1895-2000 సంవత్సరం లోపల జరగబోతోంది అని సీక్రెట్ డాక్టర్ చెప్తోంది విత్ డేట్స్. ఇంకా నేను పూర్తి చేయలేదు కథ, ఎడ్గర్ కేసీ కథ. ఇంకా ఆయన పాపం దూరుతున్నాడు, ఇందులోకి పిరమిడ్ లోకి వెళ్ళబోతున్నాడు. కింగ్స్ ఛాంబర్ అని ఉంది. ఆ కింగ్స్ ఛాంబర్ అంటే ఏంటి, మన శరీరంలో ఎప్పుడుంది అంటే, కరెక్ట్ గా మనం కనుక ఎక్స్పెరిమెంట్ కనుక చేసి చూసి పిరమిడ్ యొక్క డైమెన్షన్స్, పిరమిడ్స్ మీద మీకు చాలా పుస్తకాలు దొరుకుతాయి, ద సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్ అని, ద ప్లేయింగ్ విత్ పిరమిడ్స్ అని, అందులో దొరుకుతాయి వివరాలన్నీ కూడా. లేకపోతే ఇందులో చేపాస్ పిరమిడ్ గురించి రాసింది సీక్రెట్ ఆప్షన్లో, అందులో దొరుకుతాయి మీకు ఈ వివరాలన్నీ. హృదయము యొక్క గుహ అన్న పిరమిడ్ అన్న ఒకటే ఆధ్యాత్మిక భాషలో. కింగ్స్ ఛాంబర్, హృదయంలోకి ప్రవేశించాడు పాల్ బ్రంటన్. రాత్రి గడుపుదామని నిర్ణయించుకున్నాడు, లోపలికి దూరాడు. చాలా నీట్ గా అనిపిస్తాడు. మీకేమనిపిస్తుందంటే మీరే పిరమిడ్ లోకి వెళ్ళిపోతున్నారా అనిపిస్తుంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే మీకు ఈ వివరణ ఇక్కడ ఇక్కడుంది ఆ పుస్తకం, ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజ్ ఎప్పుడు బై పాల్ బ్రంటన్, అక్కడ దొరుకుతుంది. సరే వెళ్ళారు, పడుకున్నాడు ఇక్కడ, చూశాక టార్చ్ లైట్లు అంతా 12 గంటలు దగ్గర అవుతున్న కొద్దీ విపరీతమైనటువంటి భయం వేసింది. నేను చచ్చిపోతున్నానేమో అనుకున్నట్ట అనుకుని ఏం చేశాట, అక్కడ కింగ్స్ ఛాంబర్ మీద ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఉంటే దాని మీద పడుకున్నాడు. పడుకుని మన రమణ మహర్షి అనుభూతి ఒకటి ఉంది, నిద్రపోతున్నట్టు ఫీలింగ్ అవుతూ నేను ఎవరిని అనేటువంటి సాధన చేసుకుంటున్నట్ట విపరీతమైనటువంటి భయం వేసింది. ఎక్కడో పాతాళంలోకి వెళ్ళిపోతున్నాను నేను అనేటువంటి భయం వేసి చివరికి అతనికి ఏమనిపించిందంటే, రేపు పొద్దున్న తలుపులు తెరుస్తారు వారు, ఇంకొక మూర్ఖుడు బలైపోయాడు, మీకు చెప్తూనే ఉన్న అమాయకుడిని వెళ్ళొద్దు రాని లోపలికి అని అనుకుంటారు అని రాస్తాడు అతను. సడన్ గా ఇతనికి ఏమనిపిస్తుందిట, 12 గంటల టైం కొట్టడం వినిపించాక సడన్ గా వాతావరణం మార్పు వస్తుంది. అంతవరకు భయంకరంగా ఉన్నటువంటి వాతావరణం మెల్లిమెల్లిగా ఏదో ఒక వెలుగులోకి వస్తున్నట్టు ఫీల్ అవుతాట, మెల్లిమెల్లిగా. అతను పడుకున్నాడే ప్లాట్ఫామ్ దగ్గర, ఒక ఈజిప్షియన్ ప్రీస్ట్ డ్రెస్ లో ఒక వ్యక్తి ప్రత్యక్షం అవుతాడట. ప్రత్యక్షం అయ్యి ఇతని చేతుని హృదయం మీద పెట్టి, ఈజిప్షియన్ మమ్మీస్ కనుక మీరు చూస్తే తెలుస్తుంది ఆ పొజిషన్ ఎలా ఉంటుందో, అలా చేతులు పెట్టుకుని కాళ్ళు నుండి దగ్గరికి పెట్టాక ఆ పిరమిడ్ లోపల నుంచి ఇంకొక వ్యక్తి బయటకు వస్తాట. బయటకు వచ్చి వాళ్ళిద్దరూ కలిసి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాక, అంటే మానవ జాతి చాలా బాధపడుతుంది, వరల్డ్ వార్ జరుగుతున్నాయి, వరల్డ్ వార్ టైంలో బతుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, అసలు ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎలా ఉంటుందో, చాలా బాధపడుతుంది మానవ జాతి మొత్తం కూడా. ఈజ్ దేర్ నో వే, ఏమైనా దారి లేదా మనుషులు సుఖంగా శాంతిగా జీవించడానికి అంటారు. ఎస్ దేర్ ఈజ్ వే, రా నాతో పాటు అంటారు. కానీ ఒక కండిషన్ జాగ్రత్త గుర్తుంచుకో, నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అంటట ఆ ప్రీస్ట్. దానికి ఏంటంటట, సో రైట్ అవుతే నాతో రా అన్నట్ట. లేచట, లేస్తే తన శరీరం అక్కడే పడుకునే ఉంది, ఇతని శరీరం బయటకు లేచింది, అంటే సూక్ష్మ శరీరం అనమాట. ఆ సూక్ష్మ శరీరంతో కలిసి ఆ పిరమిడ్ లో కింగ్స్ ఛాంబర్ లోనే ఇంకొంచెం లోపలికి వెళ్తాట. వెళ్తే ఎదురుకుండా ఒక గోడ ఉంటే ఆ గోడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ప్రీస్ట్ రా అంటాడు. వీడు కూడా లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోతే ఒక అద్భుతమైనటువంటి నీలి రంగుతో ఉన్నటువంటి ఒక సొరంగం కనిపిస్తుంది. ఇక ముందు క్రీస్ట్ వెళ్తున్నాడు, వెనక అతను పాల్ బ్రంటన్ వెళ్తున్నాడు. ఈయనకి మనసులో ఆపుకోలేనటువంటి ఒక తీవ్రమైనటువంటి ఇచ్చ ఏర్పడింది. సార్ నేను సాయంత్రం అనగా పిరమిడ్ లోపలికి వెళ్ళాను, కింగ్స్ ఛాంబర్ లో ఉన్నాను, అన్ని టెస్ట్ చేశాను కదా, ఈ తలుపు ఎక్కడా చూడలేదే, ఎక్కడి నుంచి నన్ను తీసుకెళ్తున్నాడు ఇతను అని గబుక్కుని వెనక్కి తిరుగుతాట. అలా చక్కు మళ్ళా తన శరీరంలో ఉన్నట్ట అని అక్కడ కింగ్స్ ఛాంబర్ లో, ద టైమ్ హెస్ నాట్ ఎట్ కమ్, ఇంకా టైం రాలేదు అంటాడు అప్పుడు. కానీ ఇప్పుడు టైం వచ్చింది, జాగ్రత్త గుర్తుంచుకోండి, అందుకు చెప్తున్నాను ఈ కథ అంతా కూడా. అంటే పాల్ బ్రంటన్, ఎడ్గర్ కేసీ లాంటి వాళ్ళు ఏ సాధన చేసి జగత్తుకు అందించారో ఆ సాధన తర్వాత సాధన మనం చేయాలి. యాక్చువల్ గా ప్రయోగశాలలో సైన్స్ లో మనం ఏం చేస్తూ ఉంటాం, అంతవరకు చేసినటువంటి ప్రయోగాలు తర్వాత కొత్త ప్రయోగాలు చేస్తాం. కానీ అసలు ఆధ్యాత్మిక జగత్తులో మన యోగులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏ సాధన చేశారు, ఆ సాధన తర్వాత పై సాధన చేయాలి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మనకి రావటం లేదు. అది కాస్త జాగ్రత్త గుర్తుంచుకోండి, సంస్కరింపబడటంలో కావలసినటువంటి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. ఈ విధంగా ద సీక్రెట్ ఆఫ్ ఫేమ్ గ్రోజ్ అండ్ గ్రోజ్ అండ్ గ్రోజ్ అన్నాడు. 1888లో ఈ పుస్తకం పబ్లిష్ అయింది. మార్చి 1887లో మేడం గ్లావెట్స్కి కిడ్నీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. కొంచెం జాగ్రత్త గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మొట్టమొదట హార్ట్ సెంటర్ స్టార్ట్ చేశారు ఆయన, అనాహత చక్రం కింగ్స్ ఛాంబర్. ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ అయినది కిడ్నీ సెంటర్. కొంతమంది యోగులు వాళ్ళ చరమ దశలో థ్రోట్ అయినా ఎఫెక్ట్ అయింది వాళ్ళకి, లేకపోతే కిడ్నీ అయినా ఎఫెక్ట్ అయింది, అది రోగం అనుకోకండి. అది అర్థం చేసుకుని ఈ సీక్రెట్ డాక్టర్లో 1995 నుంచి 2000 లోపల మనం ఏ దిశలో మన ప్రయోగాలు చేయాలి, ఇవాళ నుంచి మిమ్మల్ని ప్రయోగాలు మొదలెట్టమన్నాను, సంస్కారాలు మిమ్మల్ని చేసుకోమన్నాను, కానీ ఏ దిశలో చేసుకోవాలో చెప్పాలి కదా. నేను దానికోసం చెప్తున్నాను ఇది. మార్చి 1887లో కిడ్నీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ బ్లాబెట్స్కి ఎంత సీరియస్ అయిందంటే గంటలు గంటలు అన్కాన్షియస్గా ఉండేట బాధ భరించలేక, ఈనాడు ఉన్నటువంటి పెయిన్ కిల్లర్స్ అవి అప్పుడు లేవు ఆవిడికి, బాధ భరించలేక అన్కాన్షియస్గా ఉన్నప్పుడు పక్కన గ్లైడ్స్ అని ఒక ఆవిడ ఉంది, ఆ పేరు నాకు ఉచ్చారణ కరెక్ట్గా రాదు, పేరిస్తే ఆవిడ 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 ఉండి ఆ బాధ చూస్తూ ఉండేది డయాబెటిస్ యొక్క, చూస్తూ ఆవిడకి ఆ బాధలో మెలకు వచ్చినప్పుడల్లో సీక్రెట్ డాక్టర్ రాసింది. మామూలు స్థితిలో రాలేదు, మనం ఏంటి, మనకి ఏ విధమైనటువంటి బాధలు లేవు, మనం ఏరి కూర్చుకుని చేసుకున్న బాధలు తప్ప. కిడ్నీ స్టోన్ ఉంది, కిడ్నీ ట్రబుల్తో బాధపడుతూ ఒక్కొక్క రోజు ఆవిడకి కేవలం ఒక కప్పు టీ మాత్రమే ఆహారంగా ఉండేట, అంతలాగా ఇన్ఫెక్ట్ అయిపోయిన బాడీ ఏది దిగేది కాదు లోపలికి. అటువంటి స్థితిలో రాసినటువంటి ఈ పుస్తకం ఇది. ఏం జరిగిందట, ఒకరోజు మామూలుగా ఆవిడ పడుకుంది, మార్చి 17, 1887 అన్కాన్షియస్గా ఈవిడ పడిపోయింది. అన్కాన్షియస్గా ఈవిడ పడిపోయింటే ఆ పక్కన ఆవిడ అసిస్టెంట్ ఉంది, ఏం చేయాలో ఆవిడ పవర్స్తుంది, తగ్గుకుని బ్లాబెట్స్కి కళ్ళు తెచ్చిందిట. ఏమీ పర్వాలేదు, రేపటి నుంచి నాకు తగ్గుముఖం తగ్గుతుందని మాస్టర్ చెప్పారు. ఇందాక చెప్పాను కదా 3 ముఖ్యముఖం నుంచి బయటకు లాగారని. ఇదే మన భగవద్గీతలో కూడా చెప్తారు, ఎలా ఉపయోగించుకోవాలో అనే దానికి ఈ సంస్కారాలను 8వ అధ్యాయం మీరు కాస్త జాగ్రత్తగా చదవండి. అందులో ముఖ్యంగా 5వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు కనుక మీరు జాగ్రత్తగా చదివితే మన జీవితంలో ఎలా ఈ సంస్కారాలు నాటుకోవాలో అనేటటువంటి ప్రయోగము చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. అంతకాలేచ మామేవ, చివరి క్షణాలలో ఎవరు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ విధమైనటువంటి స్థాయిని పొందుతారు. మనమేమనుకుంటాం అంతకాలం అంటే చచ్చిపోయేటప్పుడు కదా, నిజమే చచ్చిపోయేటప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు, ఈ జన్మంతా ఏం ఆలోచించారో చచ్చిపోయేటప్పుడు అదే ఆలోచన వస్తాయి. అంచేత రాత్రి నిద్రపోయేటప్పుడు మృత్యుముఖంలోకి మనం వెళ్తున్నట్టే, నిద్రాస్థితిలోకి మనం వెళ్తున్నట్టే, ఆ నిద్రాస్థితిలో మీరు ఏవైనా సంస్కారాలు, శ్రీకృష్ణుడు కూడా ధ్యాన యోగంలో ఒక తమాష ఆయన మాట చెప్తాడు. ధ్యాన యోగంలో ఏమని చెప్తాడు, యుక్తాహార విహారస్య, ఏ సంస్కారాలు మీరు కావాలనుకుంటున్నారో అటువంటి ఆహారం తీసుకోండి, విహారము అటువంటి యాక్షన్స్ చేయండి, క్రియలు అటువంటివి చేయండి. మీరు ఏదో సంస్కారం చేయాలి, మీరేమీ గాభరా పడకయా నేను నిన్ను చూస్తాను అని మీరు చెప్పదలుచుకున్నారు, ఇలా చెప్పారనుకోండి, అంటే మీరు ఏం చెప్తున్నట్టు, భయపడొద్దని చెప్తారా తంతారని చెప్తున్నారా మీరు. అంచేత మీ విహారాలు యాక్షన్స్ కూడా మీ ఆహారానికి తగినట్టు ఉండాలి. దేని ఆహారాలకి, ఇంద్రియాలకి ఇచ్చేటటువంటి ఆహారానికి. యుక్త చేష్టస్య కర్మసు, అర్థమవుతుంది కదా. తర్వాత ఆవిడ చెప్పింది యుక్త స్వప్నావబోధస్య, స్వప్న స్థితిలో కూడా యుక్తమైనటువంటి బోధ కనుక ఉంటేనే మామూలు యోగ సాధన మీ దుఃఖాన్ని ఏమీ చేయలేదు అని. దీని తర్వాత ది ప్లాన్ ఆఫ్ ది సీక్రెట్ డాక్టర్ మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం మనం ఈ ప్లాన్ ఆఫ్ ది సీక్రెట్ డాక్టర్ని ఏ విధంగా చెప్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే సీక్రెట్ డాక్టర్ యొక్క ఇంట్రొడక్టరీ పేజెస్ చదువుకురండి. సీక్రెట్ డాక్టర్ మీ దగ్గర ఉంటే సీక్రెట్ డాక్టర్ తీసుకురండి, లేకపోతే ఏం గాబరా అక్కర్లేదు, నేను చదివి మీకు చెప్తాను. నేను ఫస్ట్ పాయింట్ అందులో ఏంటి అంటే మొట్టమొదట ఇవల్యూషన్ ఆఫ్ కాస్మాస్, ఈ ప్రపంచము ఏ విధంగా ఏర్పడింది, దీన్నే
భగవద్గీతలో క్షేత్రము అన్నాం. దీని తర్వాత ఇవల్యూషన్ ఆఫ్ మ్యాన్, మనిషి ఏ విధంగా గ్రో అయ్యాడు, దీన్ని భగవద్గీతలో క్షేత్రజ్ఞుడు అన్నాడు. ఈ రెండు మనం చదువుతాం నెక్స్ట్ క్లాస్ నుంచి. ఇవాళ మనం చదివింది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లాస్ట్ క్లాస్లో నేను ఏం చెప్పాను, నేను మూడు రకాల స్థితులు ఉంటాయని చెప్పాను, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. ఇవాళ నేను ఏం చెప్పాను, నేను మీకు నిద్రావస్థలో ఉన్నటువంటి నాటినటువంటి సంస్కారాలే జాగ్రత్తావస్థలో ప్రతిభగా కనిపిస్తుంది. జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి మొత్తము ప్రతిభ నిద్రావస్థలో ఎలా నాటుకోవాలో చెప్పడానికి నేను మీకు రెండు ఉదాహరణలు చెప్పాను. ఒకటి ఎడ్గర్ కేసీది, త్యాగం ఎలా చేయాలి, అవసరమైన చోట మనకంటే ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వటమే త్యాగం అనిపిస్తుంది అనేది గైడింగ్ పాయింట్. రెండోది ఏం చెప్పాను, పాల్గొంటున్న దాంట్లో అనవసరమైనటువంటి ఉత్కంఠ ఉంటే అవకాశం దొరికినా జారిపించుకుంటాం. తీసుకెళ్తున్నాడు అతను కింగ్స్ ఛాంబర్ నుంచి, సరే రా నేను నీకు చూపిస్తానని అతను ముందే వార్నింగ్ ఇచ్చాడు, వెనక్కి తిరిగి చూడకు అని. వెనక్కి తిరిగి చూశాడు. అలాగే మనం కూడా వెనక్కి తిరిగి చూడొద్దు, మొదలెట్టాము ఎక్కడికి వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం అనేటువంటి జడ్జిమెంట్ మనకొద్దు, చూద్దాం ఎలా వెళ్తున్నాం. ఇది చెప్పిన తర్వాత వాక్ యొక్క శక్తి నేను మీకు చెప్పాను. నేను దీన్ని మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక చిన్న సలహా ఇచ్చి ఇవాళకి ముగిస్తున్నాను. నేను భగవంతుడికి చాలా పేర్లు ఉన్నాయి, మీకు నచ్చిన ఏదో ఒక పేరు ఎన్నుకోండి. మీరు ఏ పేరు మీరు ఎన్నుకున్న అభ్యంతరం లేదు, కానీ భారతదేశంలో కొన్ని పేర్లకి ఒక వెనకాతలు ఒక బ్యాక్గ్రౌండ్ ఏర్పడింది, ఎన్నుకోవచ్చు మీరు. లేదా మీకు ఏ పేరు మీద ఆ భావన కలుగుతుందో ఏమంటారు దాన్ని, ఇష్టం కలుగుతుందో, మీ సంస్కారాలు బట్టే అవి ఇష్టం వస్తాయి అవి. కానీ భగవంతుడి పేర్లు కనుక పర్వాలేదు, ఆ ఒక పేరుని ఎన్నుకుని మనస్సులో నిరంతరము జపం చేయటం ఇవాళ నుంచి మొదలెట్టండి. ఇందువల్ల ఇక్కడ కాస్త జాగ్రత్త గుర్తుంచుకోండి, సీక్రెట్ డాక్టిన్ చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. సీక్రెట్ డాక్టిన్ గురించి చాలామంది మహాత్ములు చెప్పేది ఏంటి అంటే, మీరు సీక్రెట్ డాక్టిన్ రాత్రిళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పేజీలు తీసి చదివితే అక్కడ రాసి ఉన్నటువంటి సంఘటనలన్నీ మీ ముందు పిక్చర్స్ లాగా గ్యారంటీగా వస్తాయి అని రాశారు. నా అనుభవం కూడా దాన్ని ధృవీకరిస్తుంది, మీ అనుభవం కూడా దాన్ని ఖచ్చితంగా ధృవీకరిస్తుంది. పుస్తకాన్ని చూడకండి, పుస్తకాల్లో ఉన్నది మీ అనుభూతిలోకి రావాలి. మీ అనుభూతిలోకి రావటానికి మీరు ఏమాత్రమైనా ప్రయత్నించకుండా ఎంత గొప్ప పుస్తకం చదివినా వేస్తే. అక్బర్ బీర్బల్ కథలు మీరు చాలాసార్లు వింటారు, ఒక చిన్న కథ మన సాధన ఎలా ఉండాలో చెప్తూ ఆపుతాను నేను. రాజు తలుచుకుంటే ఏదైనా చెప్పొచ్చు ఏదైనా అనొచ్చు పాపం. అక్బర్కి ఒకరోజు ఒక చిరిపి ఊహ వచ్చిందిట, శీతాకాలంలో యమునా నదిలో రాత్రంతా ఎవడైనా ఉండగలడా కంఠంలోతు వరకు. ఎందుకు వచ్చిందో ఆయనకు ఆ ఊహ వచ్చింది ఆయనకి. సరే ఎవరైనా ముందుకొస్తారంటే డబ్బున్న వాళ్ళు ఎందుకు వస్తారు రారు, ఎవరో పేదవాడికి తన కూతురు వివాహం చేయాలి అనుకుని వచ్చాట, నేనుంటాను జహాపనా అని. సరే అవుతే ఉండనట, సరే అవుతే ఉండు అంటే ఉన్నాడు ఇతను. రెండో రోజు పొద్దున సరే ఉన్నాడు ఈయన అన్నట, అంటే ఎలా ఉన్నామని ఆశ్చర్యపోయట. అంటే అక్కడ 2 మైళ్ళ దూరంలో మీ మందిరం ఉంది కదండి, మందిరంలో డ్యూటీ వెలుగుతోంది కదా, దాన్ని చూస్తూ నేను ఉన్నాను అన్నాడు. అయితే ఆ డ్యూటీ వేడి నిన్ను కాపాడింది అని చెప్పి నీకు డబ్బు ఇవ్వనుకో అన్నట. బీర్బల్ దగ్గరికి వెళ్ళాడు ఈయన, చాలా అన్యాయం, ఎక్కడో 2 మైళ్ళ దూరంలో ఏదో డ్యూటీ ఉంటే ఆ వేడి వల్ల నేనేమో చలిని భరించగలిగానంటున్నాడు, ఇది చాలా అన్యాయం అన్నట. సరే నువ్వేం గాబరా పడకు, నేను ఏదో చెప్తానులే దీని గురించి అన్నట్ట చెప్తానని చెప్పి రాజులకు వేట అలవాటు ఉంటుంది కదా, బీర్బల్ని తీసుకుని వేటకు వెళ్తే బీర్బల్ వేరుగా వండుకుని తినే సాంప్రదాయం గలవాడు, ఇతను ముస్లిము ఇతను హిందూ కదా అని చెప్పి అక్బర్ వంట తినేవాడు కాదు, అక్బర్ వంట వాళ్ళు చేసిన తను వండుకుంటానండి అని ఎప్పుడూ అలవాటు ప్రకారం పక్కకి వెళ్ళాట. పక్కకి వెళ్ళాక పై చెట్టు కొమ్మ మీద కుండను వెలిగించి నీళ్లు పోసి బియ్యం పెట్టేట, కింద అగ్గిపుల్లకి ఇస్తున్నట్ట. అగ్గిపుల్లలో దివిటియో ఏదో ఆ పైన చెట్టు మీద ఏదో ఉంది, ఈ కింద పుల్లలకి ఇస్తున్నట్ట. అరగంట అయింది గంట అయింది ఏం ఉడుకుతుందని చూడకదు. అక్బర్ అన్నట్టు ఊరి వెళ్ళివాడ, అలాగే ఏదైనా ఉడుకుతుందా అది, ఏదో చాలా పుల్లలన్నీ ఒక చోట ఏకత్రితము చేసి కాన్సన్ట్రేటెడ్ గా ఏదైనా అగ్ని అక్కడ వస్తే అది ఉడుకుతుంది కానీ అని. ఏమోనండి మీరు రాజులు, మీరు చెప్పింది కరెక్ట్ అనుకున్నాను. ఎక్కడో 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దివిటీ చలిని ఆపగలిగితే ఇది ఎందుకు చేయదు అన్నట్ట. అలాగే రోజుకో 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు చేశాను మాస్టారు మంత్రజపం అంటే అగ్గిపుల్లలు తీసినట్టే ఉంటుంది అది. వద్దు, కొంచెం సీరియస్ అవ్వండి. 5 సంవత్సరాల కాలంలో ఏదైనా ఒక నామాన్ని తీసుకుని దాన్ని కంటిన్యూస్గా మనసులో నిరంతరము జపము చేసుకునేటటువంటి అలవాటు మీరు ఇప్పటి నుంచి చేసుకుంటే ఈ సీక్రెట్ డాక్టర్ పూర్తయ్యే టైంకి మీకు అది సంస్కారంగా ఏర్పడుతుంది. సడన్గా వచ్చే అలవాట్లన్నీ ఏ నామైనా మీరు ఎన్నుకోండి, నాకు చెప్పొద్దు, మీ మనసులోనే ఉంచుకోండి. అదే గుప్త విద్య అంటే. మీ నామం మీదే, నా నామం నాదే. చాలా నవ్వు హాస్యానికైనా సరే నాకు చాలా దగ్గర బంధువైన కానీ ఎవరితో ఎవరు చెప్పుకోకండి, ఎవరి నామం వాళ్ళనే ఆ నామం చేసుకుంటూ ఉండండి నిరంతరము. కానీ ఇంతంతా ఎందుకు, రాబోయే కాలంలో అందరూ సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను. పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాపుత్రిణ సంతు పౌత్రిణ సదనా సంతు జీవంతు శరదా.